ॐ भद्रं कर्णेभिश्रुणुयामदेवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनुभिः व्यशेमदेवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः.
198వ పేజీ 26వ కారిక.
చిత్తం న సంస్పృశత్యర్థం నార్థాభాసం తథైవ చ అభూతో హి యతశ్చార్థః नार्थाभासस्ततः पृथक्
గౌడపాదాచార్యుల వారు ఇతర సిద్ధాంతాల యొక్క అభిప్రాయాలను గురించి వివరించి వాటిలో ఉన్న దోషాన్ని తెలుపుతున్నారు. మనకు దోషాన్ని తెలిపి వారి సిద్ధాంతాన్ని నిరాకరిస్తున్నాం మనం. వ్యక్తి మోక్షం పొందాలి అంటే ఈ ప్రపంచం యొక్క స్వరూపాన్ని తెలుసుకోవాలి, తన యొక్క స్వరూపాన్ని తెలుసుకోవాలి, ఈశ్వర స్వరూపాన్ని తెలుసుకోవాలి. వాటిలో ఉన్న సత్యత్వం ఏమిటి? అసలు ఈశ్వరుడు అనేవాడు ఉన్నాడా? నిజంగా భగవంతుడు ఉన్నాడా? ఉంటే ఆయన యొక్క నిజస్వరూపం ఏమిటి తెలుసుకోవాలి. ప్రపంచం నిజంగా ఉన్నదా లేదా? ఒకవేళ ఉంటే దాని స్వరూపం ఏమిటి? అలా తెలుసుకోవడం వల్ల దాని స్వరూపాన్ని మనం పొందే లాభం ఏమిటి? అదేవిధంగా నేను అనే ఒక వ్యక్తిని ఉన్నాను ఇక్కడ ప్రపంచంలో, నా నిజస్వరూపం ఏమిటి? అసలు నాకు ఈ ప్రపంచానికి ఉన్న సంబంధం ఏమిటి? ఇలా తెలుసుకోవడం వల్ల నేను పొందే ప్రయోజనం ఏమిటి? ఇన్ని విషయాలు వెల్లడి కావాలి మనకిప్పుడు. ఇవన్నీ తెలుసుకుంటేనే మనిషికి మోక్షం అనేది ప్రాప్తిస్తుంది. ఈ మూడు తెలుసుకోకుండా ఎన్ని తెలిసినా మనిషికి మోక్షం అనేది లేదు. మోక్షం అంటే శాంతి, సౌఖ్యం. శాంతి సౌఖ్యం అనేటువంటిది మోక్షం అన్నాం. పరమశాంతి అనేటువంటిది మనిషి పొందాలి. పరమశాంతి సౌఖ్యాన్ని తాను పొందాలి, అదే మోక్షం. అంటే మోక్షం అంటే చనిపోయిన తర్వాత ఎక్కడికో వెళ్ళడం కాదు. మనం ఇక్కడ ఈ శరీరంలో ఉన్నప్పుడే ఆ పరమశాంతిని ఆనందాన్ని మనం అనుభవించాలి. ఇక్కడే దుఃఖం అనేది లేనటువంటి, నా స్వరూపం దుఃఖరహితం అని తెలుసుకొని ఈ ప్రపంచం దుఃఖమయం, ఇందులో దుఃఖం ఉన్నా కూడా నాకు సంబంధం లేదు అని తామరాకు మీద నీటి బొట్టులాగా ఆ జ్ఞాని ఉండగలుగుతాడు ఈ ప్రపంచంలో. అటువంటి స్థితి మనిషికి సాధ్యం. జీవించి ఉండగానే అటువంటి స్థితి వ్యక్తికి సాధ్యం అన్నారు. అలాంటి దాన్ని చేసుకోవడం కోసమే ఈ శాస్త్రం. మనం ఇంత చదివే దేనికోసం? ఈ శరీరంలో ఉండగానే, మనం ప్రాణంతో ఉండగానే ఒక దుఃఖరహితమైనటువంటి, పరమశాంతితో కూడినటువంటి, ఆనందంతో కూడినటువంటి ఆ స్థితిని మనం పొందడం కోసం ఈ యొక్క శ్రవణం, ఉపనిషత్తులు, భగవద్గీత ఇవన్నీ. అందుకని మనుషులకి ఎన్నో అభిప్రాయాలు ఉంటాయి, ఎన్నెన్నో భావాలు ఉంటాయి భగవంతుడిని గురించి, ప్రపంచాన్ని గురించి, తన గురించి. ఇలా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. న్యాయ వైశేషిక పూర్వమీమాంసకులు సాంఖ్యులు యోగ బౌద్ధ మతం వాళ్ళు జైన మతం వాళ్ళు చార్వాకులు వీళ్ళందరూ కూడా ఈ అభిప్రాయాలతో ఉన్నవాళ్లే. ఈ మోక్షం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళే, ఆ పరమశాంతి కోసం ప్రయత్నం చేసిన వాళ్లే వీళ్ళందరూ కూడా. వారందరూ కూడా మోక్షాన్ని గురించి మాట్లాడతారు. అప్పుడు ఏ మోక్షాన్ని ఎవరు చెప్పేది మనం వినాలి? ఎవరు చెప్పేది వినాలి? వాళ్ళు చెప్పేది కరెక్టా, వీళ్ళు చెప్పేది కరెక్టా? విశిష్టాద్వైతులు ఉన్నారు, రామానుజ మతం, మధ్వాచార్య మతం ఉన్నది, ద్వైతం చెప్పేవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ మోక్షాన్ని గురించి మాట్లాడతారు, వాళ్ళందరూ సృష్టి గురించి మాట్లాడతారు, వాళ్ళందరూ కూడా తన యొక్క మనిషి యొక్క స్వరూపం ఏమిటని మాట్లాడతారు, ఇవన్నీ వాళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు ఈ 12 మంది ఉన్నారు ఇట్లా మాట్లాడేవాళ్ళు, 12 రకాలు పెద్ద పెద్ద సిద్ధాంతాలు. పుస్తకాలు లేకుండా సిద్ధాంతాలు చెప్పేవాళ్ళు ఇంకా కోకొల్లలు. సిద్ధాంతరీత్యా గ్రంథరీత్యా ఒక ఆచార్యుడుండి చెప్పేవాళ్ళు కనీసం 12 మంది. 12 మంది సిద్ధాంతాలు, 12 మంది ఉన్నారు, 12 మంది వాళ్ళ సిద్ధాంతాలు ఉన్నాయి. వాటిని మనం చూస్తున్నాం, వాళ్ళు చెప్పేది సరి అయినదా లేకపోతే అద్వైతం అనేటువంటిదే సత్యమా అని తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నప్పుడే ఇదే సత్యం అని తెలుసుకోవాలి. ఒకే ఆన్సర్ ఉంటుంది కానీ 10 రకాలైన ఆన్సర్లు ఉండవని చెప్పాను కదా, అందుకోసమే ఈ ప్రయత్నం అంతా కూడా. అందుకని మనం చదివేది ఏమిటి, దాని విశిష్టత ఏమిటని కూడా మనకు తెలియాలి కదా. ఏం చదువుతున్నాం, ఎందుకు చదువుతున్నాం, దానివల్ల ప్రయోజనం ఏమిటి అని తెలిస్తే మన యొక్క శ్రద్ధ పెరుగుతుంది, మనకు ప్రయోజనం కూడా అధికంగా ఉంటుంది. మనం ఏం చదువుతున్నాం, ఎందుకు చదువుతున్నాం తెలిస్తే దాని మీద శ్రద్ధ పెరిగితే దానివల్ల ప్రయోజనం కూడా మనకు అధికంగా ఉంటుంది. లేకపోతే ఎందుకు చదువుతున్నామో తెలియదు, దానివల్ల ప్రయోజనం ఏమిటో తెలియదు, అప్పుడు మనకు దాని మీద శ్రద్ధ ఉండదు, దానివల్ల ప్రయోజనం లేదు, కాలయాపనం అంటారు దాన్ని. అందుకని మనం ఈ ప్రపంచాన్ని మనం చూస్తున్నప్పుడు దీన్ని తక్కువగాను అంచనా వేయకూడదు, ఎక్కువగాను అంచనా వేయకూడదు. కుటుంబం, మన సభ్యులు కుటుంబ సభ్యులందరూ ఉన్నారు, మనం వ్యవహారం చేస్తున్నాం, బోరెడని పనులు చేస్తున్నాం, రకరకాల కార్యక్రమాలు చేస్తున్నాం. వీళ్ళందరూ లేకుండా, ఈ ప్రపంచం లేకుండా నేను ఒక్కడిని పోయి అరణ్యాల్లో కూర్చోగలనా? కూర్చోలేము. మరి ఇటువంటి ప్రపంచం అంతా ఉన్నప్పుడు ఈ సిద్ధాంతం చదవడం సాధ్యమవుతుందా, ఇటువంటివన్నీ వినడం సాధ్యమవుతుందా అంటే సాధ్యమవుతుంది అన్నారు. కానీ శాస్త్రం ఏం చెప్తోంది, నువ్వు ఈ ప్రపంచంలోనే ఉన్నావు, ఉండాలి, ఈ కుటుంబంలో ఈ సమాజంలో ఉంటూనే ఈ సమాజాన్ని ఎక్కువ అంచనా వేయకు, ఈ ప్రపంచాన్ని అతి ఎక్కువ అంచనా వేయద్దు, తక్కువ అంచనా వేయద్దు. ఓవర్ ఎస్టిమేషన్ అండర్ ఎస్టిమేషన్, మన కుటుంబం, మన సంసారం, మన పిల్లలు, మన బాధ్యతలు ఇవన్నీ కూడా అండర్ ఎస్టిమేట్ వేయద్దు, ఓవర్ ఎస్టిమేట్ వేయద్దు. ఎక్కువ అంచనా వేయకూడదు, ఓవర్ ఎస్టిమేషన్. ఎక్కువ అంచనా అంటే ఓవర్ ఎస్టిమేషన్, తక్కువ అంచనా అంటే అండర్ ఎస్టిమేషన్. వీళ్ళంతా మిథ్యా, వీళ్ళంతా అసత్యం, శరీరం తుచ్ఛం, ఈ భార్యాభర్త సంబంధాలన్నీ ఎందుకు అవసరం లేదు, మనమంతా మోక్షం పొందడానికి పుట్టాం, అందుకని ఎవరితో మాట్లాడకూడదు, మనకు వీళ్ళందరితో పని లేదు, ఇదంటే అండర్ ఎస్టిమేషన్. ఇలా అండర్ ఎస్టిమేషన్ వేసినప్పుడు మన కర్తవ్యాన్ని మనం సరిగ్గా చెయ్యం, మన డ్యూటీని మనం చెయ్యకుండా, ఈ ప్రపంచాన్ని లెక్క చెయ్యకుండా మన ఇష్టం వచ్చినట్టుగా మనం ఉంటాం. నేను స్వామిని స్టూడెంట్ని, నేను వేదాంత స్టూడెంట్ని, అందుకని నాకు ఈ ప్రపంచంతో ఎటువంటి కామం కోరికలు ఇవన్నీ లేకుండా నేను ఒక్కసారి ఏమిటి కళ్ళు మూసుకొని ధ్యానం, స్వామిని స్వామిని స్వామిని, ఉపనిషత్తు ఇలా చేయడం అన్నమాట. ఇప్పుడు ఏం చేసాం, కుటుంబాన్ని అండర్ ఎస్టిమేట్ చేసాం, ప్రపంచాన్ని అండర్ ఎస్టిమేట్ చేస్తాం, ఎందుకంటే స్వామిని మాట్లాడుతుంటారు కదా అప్పుడు. ఈ సంసారం అంతా బంధం, భార్యాభర్త రిలేషన్ ఇవన్నీ కూడా ప్రతిబంధకాలని చెప్తుంటాం కదా, అటు చెప్పేటప్పటికీ అండర్ ఎస్టిమేషన్ వేస్తాం. అండర్ ఎస్టిమేషన్ వేసి భార్యగా నా కర్తవ్యం భర్తకి ఏం చెయ్యాలి, తల్లిగా నా కర్తవ్యం పిల్లలకి ఏం చెయ్యాలి అనే దాంట్లో మనం కొంచెం మన డ్యూటీని విస్మరిస్తాం. అలా చేసినప్పుడు చాలా కష్టపడతాం, అలా చేయకూడదు. అలా చేయడానికి మనస్సు ప్రయత్నం చేస్తుంది, అది సత్యం అనుకుంటుంది, అదే నిజం అనుకుంటుంది. ఇప్పుడుగా నేనే ఇప్పుడు నేను శాస్త్రాన్ని పాటిస్తున్నాను అనుకుంటున్నాం మనం. అది అండర్ ఎస్టిమేషన్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్, అండర్ ఎస్టిమేషన్ ఆఫ్ సొసైటీ. ఇదంతా ఏముంది, బంధాలు పిల్లలు ఇవన్నీ కూడా స్వామిని ఏమని లేవని చెప్పేశారంట. అలా చేయకండి, అలా చేస్తే చాలా దోషం అది. అలా కనుక చేస్తే ఏం చేస్తాం, మన డ్యూటీని మనం చెయ్యం సరిగా, భార్యగా, తల్లిగా, కూతురిగా, భర్తగా, ఇట్లా మన డ్యూటీని మనం చేయలేం. ఎందుకంటే ఇవన్నీ అవసరం లేదు, ఇవన్నీ అక్కర్లేదు. ఎందుకంటే స్వామిని సన్యాసం తీసుకున్నారు కదా, నేను తీసుకోలేదు అంతే. నేను కూడా తీసుకొని ఉంటే బాగుండేది స్వామినిలాగా. అట్లా చేయకూడదు, అర్థమైందా? రెండవది ఏంటి, ఓవర్ ఎస్టిమేషన్. ఓవర్ ఎస్టిమేషన్ ఇస్తే ఏం చేస్తాం, మన పిల్లలు, మన సంసారం, మన సంపాదన, మనదే సత్యం, ఇది లేకపోతే మనం ఉండలేము ఈ ప్రపంచంలో. మన ధనం, మన యొక్క ఆస్తిపాస్తులన్నీ కూడా చాలా సత్యం. ఈ శరీరం సత్యం, భర్త, పిల్లలు వీళ్ళందరూ పరమసత్యం, ఈ ప్రపంచం సత్యం అని ఇట్లా ఓవర్ ఎస్టిమేషన్ అన్నమాట. అధిక అంచనా, ఎక్కువ అంచనా వేస్తాం. వేసి నా పిల్లలు నన్ను బాగా చూస్తారు, రేపు వాళ్ళందరూ బాగా నన్ను చూస్తారు, మా పిల్లలందరూ ఈరోజు నేను ఎంత చదివిస్తున్నాను కష్టపడి, వాళ్ళు నాకు నన్ను పూల్లో పెట్టి చూసుకుంటారు. భార్య భర్త నుంచి ఎదురు చూస్తుంది, నన్ను ఆయన పూల్లో పెట్టి చూసుకుంటాడు, ఆయన అదే ఎదురు చూస్తుంటాడు. మా ఆవిడ కూడా నన్ను పూలతో పూజ చేస్తుంది, పూల్లో పెట్టి చూసుకుంటుందని. ఇది ఓవర్ ఎస్టిమేషన్. ఇలా ఓవర్ ఎస్టిమేషన్ వేసినప్పుడు ఏమవుతుంది, మనకు దిగులు, చింత వస్తాయి. ఎవరు ఎవరిని పూలతో పూజించలేరు, పూలల్లో పెట్టలేరు, ఇది సాధ్యం కాదు. కనుక ఇట్లా ఓవర్ ఎస్టిమేషన్ అప్పుడు ఏంటంటే మనకు దిగులు, చింత అన్నీ వస్తాయి. ఇలా రెండింటి మధ్య మనం నలిగిపోతూ ఉన్నప్పుడు ఈ శాస్త్రమా, వెళ్ళాలే, చదవాలే, ఏమిటో చదువుతున్నాం కానీ మాకేం అంతుపట్టడం లేదు. వినాలనిపిస్తున్నది స్వామి గారు చెప్పేది, మళ్ళీ ఇంటికి వెళితేనేమో ప్రతి సమస్యలు. కనుక ఈ సమస్యల మధ్య, శాస్త్రం మధ్య నలిగిపోతున్నాం మేము అన్న. కుటుంబ సమస్యల మధ్య, శాస్త్ర బోధన మధ్య నలిగిపోతున్నాం అన్నారు. ఇక్కడికి వస్తేనేమో వైరాగ్యం మాట్లాడతారు, అక్కడికి పోతేనేమో అని లంపట సంసారం, అది ఇదని మాట్లాడతారు. ఈ మధ్యలో మనం ఏమైపోవాలి అని వస్తుంది. అందుకని ఏం చేయాలి ఇప్పుడు, మిడిల్ పాత్. అది ఓవర్ ఎస్టిమేషను చెయ్యొద్దు, అండర్ ఎస్టిమేషను చెయ్యొద్దు, ఎస్టిమేట్ అంతే. అటు వద్దు, ఇటు వద్దు, బ్యాలెన్స్గా అది అది. నేను ఎదగడానికి నాకు సరి అయిన వాతావరణం భగవంతుడు ఇచ్చాడు, నేను ఎదిగి అందులో ఈ శాస్త్రాన్ని ఆకలింపు చేసుకుంటూ దాన్ని దానిగా చూసుకుంటూ దానివల్ల మనకు దిగులు వద్దు, చింత వద్దు, దాని మీద మనకు ఒక ద్వేషభావము వద్దు. ఆ వ్యక్తుల మీద కానీ, వ్యక్తుల సంబంధం మీద కానీ ద్వేషభావము వద్దు, ఈ రెండు ఉండకూడదు. అలా లేకుండా మీరు కనుక శాస్త్రం చదివితే అప్పుడు నిజమైన స్టూడెంట్స్. ఎందుకు ఇంత చెప్తున్నానంటే, చాలామంది వేదాంతానికి వచ్చిన తర్వాత జగత్తుని అండర్ ఎస్టిమేట్ చేసి వాళ్ళ డ్యూటీలన్నా మొదలు పెడతారు. ఏముందండి భర్త సంబంధం, ఏముంది పిల్లల సంబంధం, మీరు ఆశ్రమం కట్టండి మీ దగ్గరికి వస్తాం అంటారు. అందుకే ఆశ్రమం కట్టలేదు నేను, కడితే చాలు అక్కడ కూర్చుంటారు, వచ్చి ఇక్కడ పోట్లాడుకుంటే అక్కడ కూర్చునేది. శాస్త్రం ఏం చెప్తున్నది, పోట్లాడుకున్నా కూడా అక్కడే ఉండు, అరుచుకున్నా కూడా అక్కడే ఉండు. ఎందుకంటే నీకు కావాలి అది, నీకు బాగా వైరాగ్యం రావడానికి అది కావాలి, అర్థమైందా? అందుకని భగవంతుడు మనల్ని ఎక్కడ ఉంచాడో, ఎలా ఉన్నామో అదే మనకు సరి అయిన చోటు. ఇక్కడే ఎదగడానికి నాకు అనువైనది అని చెప్పి భగవంతుడు నాకు నిర్ణయించాడు కనుక ఇదే అని సంతోషంగా శాస్త్రం చదవాలి. అలా చదివితే మీరు నిజంగా ప్రయోజనాన్ని పొందుతారు, లేకపోతే మధ్యలో నలిగిపోతాం. ఈ వేదాంతానికి, వైరాగ్యానికి, ఆ సంసార బంధాలకి మనం నలిగిపోతాం. అలా నలగకూడదు, దుఃఖపడకూడదు. స్వామికి చెప్పుకోలేము, ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేము. అందుకని అలాంటి సమస్య రాకుండా మనకు ఎలా ఉన్నామో అలాగే ఉంటూ ఇది బుద్ధిపూర్వకంగా గ్రహించేది మనం తెలుసుకోవాలి ఇప్పుడు. అర్థమైందా? జాగ్రత్తగా ఉండాలి. అందుకనే యమధర్మరాజుల వారు నచికేతుడికి చెప్పాడు, క్షురస్య దారా నిషిత దురత్యయా. ఈ వేదాంతం చదవడం అనేది, అందులో గృహస్థాశ్రమంలో ఉంటూ ఈ వేదాంతం చదవడం అనేది కత్తి మీద సాము లాంటిది. ఇది కత్తి మీద సాము లాంటిది. పూలపాన్ని రోడ్డు మీద కార్పెట్ వేసి నడిచేది కాదు, కత్తి మీద నడవడం లాంటిది అని చెప్పారు. జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా చదవాలి, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అలాంటప్పుడే మనకి ప్రయోజనం వస్తుంది, లేకపోతే చాలా కష్టపడతాం. వేదాంతానికి వచ్చి కూడా కష్టపడతాం, ఇంకేం ప్రయోజనం చెప్పండి మీరే. ఇక్కడికి వచ్చి కూడా దిగులు పడితే ఇంకా దిగులు పట్టడానికి ఇక్కడికి రావాలే? మన దిగులు పోగొట్టుకోవడానికి కదా వస్తున్నాం. అది బాగా నిదానం ప్రధానం అన్నారు అన్నిటికీ. తర్వాత చూడండి, ఇప్పుడు ఈయనేమంటున్నారు అసలు విషయం. చిత్తం న సంస్పృశతి అర్థం నార్థాభాస తథైవ చ అభూతో హి యతశ్చార్థః. క్రిందటి వారం చెప్పాను, ఈ యోగాచార్యుడు ఒక బుద్ధిస్ట్, ఒక బౌద్ధుడు, బౌద్ధ మతాన్ని ఆచరించేవాడు. ఈయన కాకుండా రెండు బౌద్ధ మతాలు ఉన్నాయి ఇంకా, సౌత్రాంతిక వైభాషిక. వాళ్ళేం చెప్తారు, మనం బయట చూసే పదార్థము సత్యం, మన ఆ పదార్థాన్ని గురించి వచ్చిన జ్ఞానము సత్యం అన్నాడు. ఇప్పుడు ఈ పుష్పం ఉన్నదా అంటే ఉన్నదే అని చెప్తాం, సత్యమే కదా ఇది. ఎందుకంటే ముక్కు దగ్గర పెట్టుకుంటే వాసన వస్తుంది కదా, మల్లెపూ చూడండి వాసన వస్తున్నది అంటే మరి సత్యమే కదా. మరి ఈ మల్లెపూ జ్ఞానం ఉన్నది కదా, ఇది సత్యమే కదా. అంటే ఉభయ అస్తిత్వవాద అన్నాడు. బాహ్య వస్తువు ఉన్నది, బయట పదార్థము ఉన్నది, ఆ బయట పదార్థాన్ని గురించి జ్ఞానము ఉన్నది కదండి, కనుక ఉభయ అస్తిత్వవాదం అని చెప్పి వాళ్ళు, మొదట ఇద్దరు బౌద్ధ మతాలు వాళ్ళు చెప్పింది. మూడవ బౌద్ధుడు ఏం చెప్తున్నాడు యోగాచార్యుడు, బాహ్య పదార్థాలు లేవు నాయన, ఆ బాహ్య పదార్థాలు ఇక్కడ జ్ఞానం ఉన్నది, దానివల్ల బాహ్య పదార్థాలు ఉన్నట్టుగా అనిపిస్తున్నాయి నీకు అన్నాడు. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు, వీళ్ళిద్దరిని నిరాకరణ చేశాడు. చేస్తుంటే వాళ్ళేమంటారు, ఏమండి బాహ్య పదార్థాలు లేవంటారు యోగాచార్యుల వారు, మీరు బాహ్య పదార్థాలు లేకపోతే ఇప్పుడు మనకు సరి అయిన జ్ఞానం, సరి అయిన జ్ఞానం కాదు అని ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఇది ఏం పువ్వు అంటే మల్లెపువ్వు అన్నారు. మల్లెపువ్వు సరి అయిన జ్ఞానమా కాదా? సరి అయిన జ్ఞానం. ఇది గులాబీ పువ్వో కాదు? ఇప్పుడు గులాబీ పువ్వు కాదు, మల్లెపువ్వే అనేటువంటిది సరి అయిన జ్ఞానం. అంటే ఇప్పుడు మనకు అది సరి అయిన జ్ఞానమా కాదా అని తెలియాలంటే కూడా కనీసం వస్తువు ఉండాలి కదా. ఆ వస్తువు సరి అయిన జ్ఞానం ఉన్నది అని మనకి ఇక్కడ తెలియాలి కదా. అంటే వస్తువు ఉన్నది, వస్తువు గురించి జ్ఞానము ఉన్నది, ఈ రెండు ఉన్నాయి. ఇప్పుడు పాము తాడును చూసి పాము అనుకుంటాం, ఆ పాము అనుకున్నప్పుడు అది సరి అయిన జ్ఞానం కాదు. అది సరి అయిన జ్ఞానం కాదు కనుక సరి అయిన జ్ఞానం ఏమిటి అంటే తాడు. అంటే ఇప్పుడు సరి అయిన జ్ఞానం భ్రమజ్ఞానం, ప్రమాజ్ఞానం భ్రమజ్ఞానం. సరి అయిన జ్ఞానాన్ని ప్రమాజ్ఞానం అంటారు, తప్పు జ్ఞానాన్ని, దోషభూయిష్టమైన జ్ఞానాన్ని భ్రమజ్ఞానం అంటారు. తాటి మీద పాము చూడటం భ్రమజ్ఞానమా కాదా? పాము కనపడటం జ్ఞానం, కానీ ఏ రూప జ్ఞానం? భ్రమరూప జ్ఞానం. అది సరి అయిన జ్ఞానం కాదు. ఇప్పుడు జ్ఞానం కలిగింది సరి అయిన జ్ఞానమా భ్రమజ్ఞానం అని తెలియడానికి కూడా బాహ్య పదార్థం ఉంటేనే కదండి అని అడుగుతున్నాడు అతను. ఎవరు? మొదటి రెండు ఇద్దరు బౌద్ధులు, మూడవ అని అడుగుతున్నాడు. బయట పదార్థాలే లేవంటావు కానీ లేకపోతే మనకు అది సరి అయినదా కాదా అని ఎట్లా తెలుస్తుంది అన్నారు. విపర్యాసం అంటే సరి అయినది కాదు, ఒక వస్తువు వేరొకటిగా కనపడడం, వేరొకటిగా కనపడడం అన్నారు. దాన్ని సంస్కృతంలో నైయాయికులు ఏమంటారు అంటే తద్వతో తత్ప్రకారక జ్ఞానం. నైయాయిక భాషలో చెప్పాలంటే తద్వతో తత్ప్రకారక జ్ఞానం. అది ఎలా ఉన్నదో అలాగే కనపడితే తద్వతో తత్ప్రకారక జ్ఞానం, ఉన్నది ఉన్నట్లుగా కనపడటం. తద్వతో తత్ప్రకారక జ్ఞానం, ఏ విధంగా ఉన్నదో ఆ విధంగానే కనపడితే సరి అయిన జ్ఞానమే కదండి. తాడు తాడుగా కనపడితే సరి అయిన జ్ఞానం, లేకపోతే ఏమిటా? అతద్వతో తత్ప్రకారక జ్ఞానం, ఒకటి మరొకటిగా కనిపించడం. అతద్వతో అది అక్కడ లేకపోయినప్పటికీ కూడా పాము తత్ప్రకారక జ్ఞానం, పాములాగా కనపడటం, పాము లేకపోయినా పాము ఉన్నట్లుగా కనపడటం, అది భ్రమాజ్ఞానం. ఇవన్నీ తెలియాలంటే ఇప్పుడు నా జ్ఞానం సరైనదా కాదా అన్నా కూడా వస్తూ ఉంటే కదండి తెలుస్తుంది బయట అని అడుగుతున్నాడు. అదే ఇక్కడ ఈ కారికలో అభూతో హి యతశ్చ అర్థః నార్థాభాసస్తతః పృథక్. వీరేమంటున్నారు యోగాచార్యుల వారు, భ్రమజ్ఞానమైనా ప్రమాజ్ఞానమైనా అసలు బాహ్య పదార్థం లేనే లేదు. ఇప్పుడు చూడండి, అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు మల్లెపువ్వు జ్ఞానం, మల్లెపువ్వు జ్ఞానం సరి అయిన జ్ఞానం అన్నారు. ఇప్పుడు సరి అయిన జ్ఞానం కాబట్టి మల్లెపువ్వు ఉన్నది అంటాడు యోగాచార్యుడు. ఏమంటున్నాడు, అసలు ఈ మల్లెపువ్వు జ్ఞానమే భ్రమజ్ఞానం అన్నాడు. అసలు మల్లెపువ్వు అనేటువంటిది లేదు నిజంగా. ఇది రెక్క, రెండవ రెక్క, మూడవ రెక్క, నాలుగవ రెక్క, ఐదవ రెక్క, కాడ. మల్లెపువ్వు ఎక్కడుంది? నువ్వు మల్లెపువ్వు అని పేరు పెట్టావు, నిజంగా మల్లెపువ్వు లేదు. అవునా? అట్లా చూసుకుంటూ పోతున్నాడు అతను యోగాచార్యుడు. అసలు ఆ పదార్థం అనేటే లేదు, ఇది క్లిప్ అన్నావు. క్లిప్ అనేది ఎక్కడుంది? ప్లాస్టిక్ కదా ఉన్నది, క్లిప్ ఎక్కడుంది? పేరు నువ్వు పెట్టుకున్నావే కానీ నిజంగా ఆ వస్తువు లేదు. అది భ్రమాజ్ఞానం, ప్రమాజ్ఞానం తర్వాత. అసలు వస్తువే లేకపోతే ప్రమాజ్ఞానమా భ్రమాజ్ఞానం ఎక్కడుంది? ఇప్పుడు చీర అని పేరు పెట్టావు, చీర ఎక్కడుంది? అసలు లేదు కదా. దారం ఉంది, దారం ఎక్కడుంది? దూది. దూది ఎక్కడుంది? చెట్టు నుంది. చెట్టు ఎక్కడుంది? మట్టి. చెట్టు. ఇట్లా చూసుకుంటూ పోతే అసలు అసలు పదార్థమే లేదు, ఎక్కడా లేదు అసలు. అది ఇక్కడ చెప్తున్నది ఆయన. చూడండి, చిత్తం సంస్పృశతి న అర్థం, అర్థం చిత్తం న సంస్పృశతి. ఈ చైతన్యం అనేది ఉన్నది చూసారా, జ్ఞానం. ఇప్పుడు నేను ఈ పుష్పాన్ని చూశానంటే జ్ఞానం కలిగింది కదా. నిజంగా ఈ పుష్పాన్ని తాకుతున్నదా పోయి తెలుసుకుంటున్నదా? పుష్పమే లేకపోతే నీ చైతన్యం పోయి మళ్ళీ పుష్పాన్ని ఎక్కడ తాకుతున్నది, ఎక్కడ చూస్తున్నది? కనుక న సంస్పృశతి అర్థం. అర్థం అంటే బాహ్య వస్తువు, పదార్థము అని అర్థం. బాహ్య పదార్థాన్ని ఈ చైతన్యము స్పృశించట లేదు. మల్లెపువ్వు అనే పదార్థాన్ని నిజంగా చైతన్యం స్పృశించడం లేదు నాయన అంటున్నాడు యోగాచార్యుడు. ఇప్పుడు యోగాచార్యుడితో మనం కూడా చేరాం టెంపరరీగా, గుర్తుందా? ఆయనతో పాటు మనం కూడా చేరాం. ఇప్పుడు ఈ కుండను చూస్తున్నది అన్నాడు, నేను ఈ కుండను తెలుసుకుంటున్నాను, ఇక్కడ జ్ఞానం ఉన్నది, ఇక్కడ కుండ ఉన్నది అంటున్నాడు ఆయన. యోగాచార్యుడు ఏమంటాడు, అసలు కుండ లేదు, ఈ చైతన్యం పోయి కుండని స్పృశించడము లేదు. ఎందుకంటే కుండ లేదు కనుక. ఉన్నదేమిటి? మట్టి. మట్టి అనేది కూడా ఎక్కడా లేదు, భూమి. కనుక ఇలా చూసుకుంటూ పోతే ఈ చైతన్యం స్పృశించడం అనేది ఎక్కడుంది నాయన అని అడుగుతున్నాడు. అంతేకాదు, తథాచ న అర్థాభాసం. అదేవిధంగా నీకు భ్రమజ్ఞానం కలిపింది అర్థాభాసం అంటే ఒక వస్తువు లేనప్పుడు అది ఉన్నట్లుగా కనపడటం, లేని వస్తువు ఉన్నట్లుగా కనపడటం అర్థాభాసం. అర్థ అంటే వస్తువు, ఆభాసం అంటే ఉన్నట్లుగా కనపడటం ఆ వస్తువు. దానికి ఉదాహరణ ఏం చెప్పాం, కాకి చిప్ప. కాకి చిప్ప అంటే తెలుగులో కాకి చిప్ప అంటారు. అది సుక్తి. సముద్రం దగ్గరికి వెళితే మెరుస్తూ గవ్వలు కనపడతాయి కదా, 1,000 రూపాయలలాగా ఉంటాయి. ఆలు చిప్పలు అంటారు, కాకి చిప్ప అంటారు, రకరకాలుగా పెడతారు. అది 1,000 రూపాయలలాగా కనపడింది కదా, అది దాన్ని అర్థాభాసం అంటారు. ఆ ఆలు చిప్ప అనేటువంటిది గవ్వ మెరుస్తుండటం వలన అది 1,000 రూపాయలలాగా కనపడింది. ఆలి చిప్ప అనేది అర్థం అంటే వస్తువు. ఆభాసం అంటే రూపాయిలాగా కనపడటం, 1,000 రూపాయలలాగా కనపడటం. మరొక ఉదాహరణ ఏం చెప్పాను, ఆలి చిప్ప అయితే దగ్గరికి పోతాం, ఇక్కడ తాడు మీద పాము కనపడితే దగ్గరికి పోతామా? ఇది వెనక్కి వస్తాం, ఇది నివృత్తి, అక్కడ ప్రవృత్తి. ఇక్కడ తాటి మీద పామును చూసి ఈ పాము అనేటువంటిది వస్తువు, అర్థం, ఆభాసం. అది నిజమైనదా ఆ పాము మనం చూసింది తాటి మీద? కాదు. కనుక దాన్ని ఆభాసం అన్నారు. ఇప్పుడు మనం ముఖం అద్దంలో చూసుకుంటాం, ఆ ముఖం సత్యమా? దాన్ని ఆభాసం అంటారు. రిఫ్లెక్షన్, ప్రతిబింబాన్ని ఆభాసం అంటారు. అది నిజం కాకుండా మనకు కనిపిస్తూ ఉంటూ ఉంది కనుక ఆభాసం అని పేరు. మన ముఖం అద్దంలో కనపడేది ముఖాభాసం, ముఖ ప్రతిబింబం ముఖాభాసం అంటారు. నిజం కాదు కదా అది, మన ముఖం నిజం, ప్రతిబింబ ముఖం నిజం కాదు, అది ఆభాస ముఖం. కానీ ఇక్కడ తాడు మీద మనం చూసేటటువంటి పాము అది కూడా ఆభాసమే, నిజంగా లేదు. తాడులాగా అదే ఆకారంలో ఉండడం వల్ల, పాములాగా చుట్టుకొని ఉండడం వల్ల సర్ప ఆభాసం అన్నారు. ఇప్పుడు సర్పం కనపడటము భ్రమజ్ఞానం, తాడు జ్ఞానం. తాడనేది లేదు, పోయిన వారం చెప్పాను తాడనేది లేదు, కొబ్బరి పీచు అన్నావు. కొబ్బరి పీచు కలిసి కలిసి ఉన్న తాడని పేరు పెట్టావు నువ్వు. కనుక భ్రమజ్ఞానమైనా అది నిజంగా లేదు, ప్రమాజ్ఞానమైన సరి అయిన జ్ఞానమైనప్పటికీ కూడా తాడు జ్ఞానం, తాడు లేదు. అసలు ఏది లేదు నాయన, ఆభాస జ్ఞానమైనా సరే అది ఉన్నదైనా సరే నిజంగా అనుకుంటున్నావి, రెండూ లేవు అంటున్నాడు. సరి అయిన జ్ఞానమైనా లేదు, ఆభాస జ్ఞానమైనా రెండును లేవు అంటున్నా, వస్తువులు లేవు. అయితే ఏమిటి అన్నారు, యత అర్థ అభూత నా అర్థాభాస పృథక్తత. ఎందుకంటే నిజమైన వస్తువు నిజంగా లేదు అక్కడ, త్రాడు అనేటువంటిది లేదు నిజంగా. అర్థ అభూత, తాడు అనే వస్తువు నిజంగా లేదు, ఆలిచిప్ప అనేటువంటిది నిజంగా లేదు. గవ్వ అని పేరు పెట్టావు, ఆలిచిప్ప అన్నావు, ఏముంది అందులో పెంకులా ఉంటుంది, ఏమీ లేదు. అది మనం పెట్టిన పేర్లన్నీ అంతే ప్రతిదీ. అర్థ అభూత అది లేదు. కనుక ఇంకొక ఉదాహరణ చెప్తే, మన కళ, కళలో అన్ని చూసాం కదా, ఉన్నాయా అవి? నిజంగా చూసినట్లే ఉంది, ఒక్కటి లేదు కళలో. తర్వాత నా అర్థాభాస, అది నిజంగానూ లేదు, దాని యొక్క ఆభాసము లేదు. నిజంగా ఉంటేనే కదా ఆభాసం, నిజంగా ఉంటేనే కదా ఆభాసం, నిజంగానూ లేదు అన్నారు. ఇప్పుడు ముఖం దగ్గర కూడా చెప్పొచ్చు అట్లాగే, నా ప్రతిబింబ ముఖం సత్యం కాదండి, ఈ ముఖం మాత్రం సత్యం అన్నావు. ఏముంది ముఖం ఎక్కడుంది? తోలు, తోలు కింద ఎముకలు. ఆ తోలు కింద ఎముకలు ఉంటే దానికి మొత్తం కలిపి నువ్వేం పేరు పెట్టావు? బ్యూటీ ఫేస్ అన్నావు, పేరు పెట్టుకున్నావే. కానీ నువ్వు ఫేస్ అంటే ఏముందండి దీని మీద చెప్పండి? ఇదెంత చర్మం, దాని కింద మాంసం, మాంసం కింద ఎముకలు, ఈ మొత్తాన్ని కలిపి నువ్వు ముఖం అని పేరు పెట్టుకున్నావే, కానీ నిజంగా ఎక్కడుంది నాయన? నీ ప్రతిబింబ ముఖం ఆభాస ముఖము లేదు, ఈ ముఖము నిజంగా లేదు. ఈ ముఖం ఉందనుకోవడం వల్ల ఆభాస ముఖం ఉందనుకుంటున్నావు, ఈ జ్ఞానం ఆ జ్ఞానం రెండు జ్ఞానాలు ఉన్నాయనుకోని చెప్పి భ్రమలో పడ్డావు నువ్వు. యోగాచార్యుడు అంటున్నాడు, కనుక ఈ ముఖం అనేది నిజంగా మీరు అప్పుడప్పుడు ఇవన్నీ లోపల ఇదంతా స్కెలిటన్ చూస్తే తెలుస్తుంది. స్కెలిటన్ చూడాలి, అర్థం చూసుకొని పౌడర్ రాసుకోవడం కాదు, స్కెలిటన్ చూస్తే దాని మీద ఉన్న ఈ తోలు, అంతకంటే ఏం లేదు ముఖం అంటే. మన వికారాలన్నీ బయటపడతాయి అప్పుడు. ఏముంది పళ్ళు సెట్టు తీసేయండి, ఎక్కడికి పోతుంది ముఖం? షేపే పోతుంది. పళ్ళు సెట్టు తీసేస్తే ముఖం షేపే పోతుంది. ఏముంది పెద్ద ముఖం అంట, ముఖం ముఖం అని. ఎక్కడుందండి ముఖం అనేది? ఎముకలు, చర్మం, మాంసం, రక్తం అన్నారు, ఇదే కదా. కనుక ప్రతిబింబ ముఖము సత్యం కాదు, ఈ ముఖము సత్యం కాదు, నువ్వు పేరు పెట్టుకున్నావు ఈ ముఖం అని. నేనేం చేసేది దానికి అంటాడు ఆయన. సరే బాగానే ఉంది, పృథక్ తత న అర్థాభాస. కనుక నిజమైన వస్తువు లేదు, దానివల్ల వచ్చే భ్రమాజ్ఞానము అర్థాభాసము లేదు, తాడు లేదు, తాడు వల్ల కలిగే పాము భ్రమజ్ఞానము లేదు. అది విషయం ఇక్కడ. పృథక్ అంటే వేరుగా, ఆ చైతన్యం కంటే వేరుగా మరేదీ లేదు అన్నారు. ఈ చైతన్యం అనేదే జ్ఞానం ఉన్నది చూసారా, ఈ జ్ఞానం అనేదే సర్పజ్ఞానమని, పాము జ్ఞానమని, ఈ జ్ఞానం వల్లనే ఇది సత్యం కానీ అది సత్యం కాదు. చూడండి, ఇప్పుడు ముఖం చూసుకున్నారు అద్దంలో, ఈ ముఖాన్ని ఆ ముఖంలో అద్దంలో చూసుకుంటున్నారు, ఆ ముఖం సత్యం కాదు, ఈ ముఖము సత్యం కాదు, ఎవరు సత్యం? చూసేవాడు సత్యం, అది కాన్షియస్నెస్ అంటారు దాన్ని, చైతన్యం. ఇప్పుడు తెలుసుకునేవాడు లేడనుకోండి, ఈ ముఖాన్ని ఆ ముఖాన్ని ఏం ప్రయోజనం? ఆ రెండు ముఖాలు మెడ మీద ఉన్న ముఖము వేస్ట్, అద్దంలో ఉన్న ముఖము వేస్ట్. సూక్ష్మం చూసారా? ఈ ముఖం నా ముఖం, ఈ ముఖం అద్దంలో కనపడుతున్నది, ప్రతిబింబ ముఖం అని అనుకునేవాడున్నాడు చూసాడా? వాడు సత్యం కానీ ఈ ముఖము సత్యం కాదు, ఆ ముఖము సత్యం కాదు. అర్థమైందా? ఇప్పుడు ఈ ముఖాన్ని తెలుసుకునేవాడు లేకపోతే ఈ రెండు ముఖాలు వేస్టే, అవునా కాదా? అర్థమైందా? చూసారా వేదాంతం అంటే ఎంత సూక్ష్మం ఇప్పుడు. అందుకని అర్థం చూసుకోవద్దని చెప్పలే. చూసుకుంటున్నా కూడా ఏం చూడాలి వాడు ఇప్పుడు? ఎవరికి చెప్పకండి ఇంటికి వెళ్ళి, ఈ ముఖము లేదు ఆ ముఖము లేదు అంటే ఇమ్మీడియట్గా వాళ్ళు మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్తారు మనల్ని. జాగ్రత్త, ఎవరితో కూడా పొరపాటున మా స్వామిని వాడు ఇలా చెప్పారు, పాఠం ఇది, ఈ ముఖము లేదు ఆ ముఖము లేదు, రెండు ముఖాలు లేవని చెప్పి చెప్పారు, ఆ ముఖాన్ని తెలుసుకునేవాడే సత్యం అని చెప్పారు అనగానే నీకేమైంది వేళ అని అడుగుతారు. అందుకని వేదాంతం పొరపాటున కూడా మనం ఎవరితో మాట్లాడకూడదు. ఇప్పుడు నేను ఇన్ని నిమిషాలు చెప్తేనే మీరు కొంచెం అర్థమవుతున్నది. మీరు ఏమీ చెప్పకుండా, వాళ్ళు ఏమీ చదవకుండా మీరు టక్కున పోయి ఈ స్టేట్మెంట్ చెప్తే వాళ్ళ కన్ఫ్యూషనా కాదా? మనకేదో అయిందని వాళ్ళు దిగులు పడతారు. అందుకని ఎవరితో చెప్పకండి ఇవి. ఆనందంలో ఒకే ఖుషి, ఆనందంలో ఎవరికి చెప్పకూడదు ఇది వేదాంతం. మనకు మనం గ్రహించడానికోసమే కానీ ఇది బయట వాళ్ళకి చెప్పేది కాదు. తర్వాత కారిక. ఇప్పుడు ఇంతటితో ఆ మొదటి బౌద్ధుల్ని నిరాకరించేశాం. ఉభయ అస్తిత్వవాదం అయిపోయింది. ఏకాస్తిత్వవాది జ్ఞానం మాత్రమే ఉందంటున్నాడు. ఇప్పుడు గౌడపాదాచార్యుల వారు ఏమనిపోతున్నారు తెలుసా? యోగాచార్యుని ఇంతవరకు పక్క పక్కనే నడిచారు. ఇప్పుడు యోగాచార్యుడు గౌడపాదాచార్యులు ఒకే రోడ్ పాదంలో ఒకే మార్గంలో నడుస్తూ వస్తున్నారు. నడుస్తూ వస్తుంటే గౌడపాదాచార్యుల వారు ఇప్పుడేమంటున్నారు అన్నారు అంటే, నీవు చెప్పేది కూడా తప్పే అని అర్థం. ఒక్కసారి ఇట్లా అంటే ఏమిటి అర్థం? నువ్వు చెప్పేది కూడా తప్పేలే అని చెప్పబోతున్నారు. యోగాచార్యుని నిరాకరిస్తున్నారు చూడండి ఎంత పవర్ఫుల్. అంతసేపు యోగాచార్యుడు ఆ బౌద్ధులను నిరాకరిస్తే ఏమిటి, నువ్వు మాత్రం సత్యం అనుకుంటున్నావా నువ్వు చెప్పేది? ఇప్పుడు మనం తెలుసుకోవాలి యోగాచార్యుడు ఎందుకు తప్పు, ఆయన ఏం చెప్పాడు తెలుసుకోవాలి. చాలా ముఖ్యమైనటువంటిది. వ్యాసాచార్య వారు బ్రహ్మసూత్రంలో 2వ అధ్యాయంలో 2వ పాదంలో 18 కారికల్లో మంత్ర సూత్రాల్లో వీటన్నిటి నిషేధం చేస్తారు. అక్కడ చదువుతాం. నిమిత్తం చ సదా చిత్తం సంస్పృశత్యధ్వసూత్రిషు అనిమిత్తో విపర్యాసః కథం తస్య భవిష్యతి. ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఉభయ అస్తిత్వవాదం హీనయాన మతం అని చెప్పాను. హీనయానం బౌద్ధమతాన్ని యోగాచార్యుడు మహాయాన బౌద్ధమతం నిరాకరించింది ఇంతవరకు. 24, 25, 26 యోగాచార్యుడు నిరాకరింపబడిన యోగాచార్యుడు వాళ్ళని నిరాకరించారు. మనం కూడా ఆయనతో పాటు చేరాం. ఇప్పుడు మనం గౌడపాదాచార్యుల వారు యోగాచార్యుని నిరాకరిస్తున్నారు. ఈ కారికలో మహాయాన బౌద్ధమతాన్ని నిరాకరిస్తున్నారు. నిమిత్తం చ సదాచిత్తం. చైతన్యము ఈ యొక్క బాహ్య పదార్థాలను స్పృశించడం లేదు అన్నారు. అంటే చివరికి ఆయన చెప్పింది, యోగాచార్యుడు చెప్పేది ఇది కూడా, మన నిరాకరించేది 28 ఇక్కడ ఏం చెప్తున్నారంటే కన్సాలిడేట్గా పూర్తిగా చేస్తున్నారన్నమాట వాళ్ళ నిరాకరించడం. ఈ చైతన్యం అనేది నిజంగా బాహ్య పదార్థాలను, నిమిత్తం అంటే బాహ్య పదార్థాలను సదా త్రిషు అధ్వసు 3 కాలాలలో కూడా ఎన్నటికీ ఎప్పటికీ స్పృశించదు అంటున్నారు. కథం తస్య భవిష్యతి విపర్యాస అని అడుగుతున్నాడు యోగాచార్యుడే. పూర్తి చేస్తున్నారు ఈ శ్లోక కారికతో. అసలు ఆ విపర్యాసం అనేది ఎట్లా వస్తుంది? ఈ చైతన్యం అనేది దాన్ని స్పృశిస్తే కదా, దానికితో సంబంధం ఉంటే కదా, అసలు మూడు కాలాల్లో కూడా ఈ పుష్పం అనేది, మల్లె పుష్పం అనేది ముందు భూతకాలంలోనూ లేదు, ఇప్పుడు లేదు, ఎప్పుడు ఉండబోదు. అలాంటప్పుడు ఈ చైతన్యం అనేటువంటిది ఎలా తెలుసు, దాన్ని స్పృశిస్తుంది? ఇప్పుడు మనం, నాకు అద్దంలో ముఖం, ఈ ముఖం బాగా ఎగ్జాంపుల్ బాగుంది. ఇప్పుడు ఈ ముఖం నేను చూస్తున్నాను అనుకుంటున్నావు, ఈ ముఖం అనుకున్నావు, ఈ ముఖం అందులో చూస్తున్నాను అనుకుంటున్నావు, అదే విపర్యాసం, అది సరే, అది భ్రమాజ్ఞానం. ఇప్పుడు అద్దంలో ముఖం చూసి నా ముఖం అనుకుంటానా? అనుకున్నానే అనుకోండి, అది భ్రమాజ్ఞానమా కాదా? భ్రమాజ్ఞానం. ఈ ప్రమాజ్ఞానం, ఇది సత్యం అనుకుంటున్నావు, ఇది సత్యం కాదు, ఇది ఎప్పుడు సత్యం కాదు? అది త్రిషుధామసు యద్భోజ్యం. అధ్వసు అంటే మూడు కాలాలలో అని అర్థం, త్రికాలములలో. అధ్వసు అంటే మూడు కాలాలలో. ఏమండి, అంతకుముందు లేదు ఈ ముఖం, నేను మా అమ్మ పుట్టలో నుంచి పుట్టక ముందు లేదు, అప్పుడు తెలియదు నాకు, ఇది పోయిన తర్వాత కూడా ఉండదు, అప్పుడు తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం సత్యం అంటావేమో అని అడుగుతున్నారు ఆయన యోగాచార్యుడు. ఏమండి, నేను పుట్టక ముందు ముఖం లేదు, ఈ ముఖము లేదు, ప్రమాజ్ఞానము లేదు, భ్రమాజ్ఞానము లేదు, ఎప్పుడు? భూతకాలంలో. ఈ శరీరం పోయిన తర్వాత కూడా భవిష్యత్తు కాలంలో, కొన్ని సంవత్సరాల తర్వాత 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 భ్రమాజ్ఞానము లేదు, ప్రమాజ్ఞానము లేదు, బాగుంది ఒప్పుకుంటా అన్నాడు. కానీ వర్తమాన కాలంలో ఉన్నదండి అన్నావనుకో, మళ్ళీ వినపడలేదా నేను చెప్పింది సరిగ్గా నీకు అని అడుగుతారు ఆయన. భూతకాలంలోనూ లేదు, వర్తమాన కాలంలో ఉండబోవటం లేదు, భవిష్యత్ కాలంలో ఉండబోవటము లేదు, వర్తమాన కాలంలో మాత్రం అంటున్నావే. ఎక్కడుంది వర్తమాన కాలంలో? వర్తమాన కాలంలో కూడా లేదు అంటున్నారు ఆయన. నువ్వు ఉన్నదని భ్రమిస్తున్నావు, ఆ భ్రమ వల్లనే నీకు ఇన్ని ప్రాబ్లమ్స్ అంటున్నాడు ఆయన యోగాచార్యుడు. అదే చెప్తున్నారు ఇక్కడ చూడండి. తస్య విపర్యాస అనిమిత్త అన్నారు. కథం తస్య విపర్యాస అనిమిత్త భవిష్యతి. అది నిజంగా లేనే లేనప్పుడు దాని విపర్యాసం ఎట్లా వస్తుంది? అది నిజంగా లేనప్పుడు, తాడే లేకపోతే పాము నిజంగా ఎట్లా కనపడుతుందండి? నువ్వు తాడు నిజం అనుకోవడం వల్ల, దాని మీద పాము కనపడటం వల్ల ఈ రెండు ఉన్నాయి అనుకుంటున్నావు నువ్వు. సరి అయిన జ్ఞానము కాదు ఇది, పాము జ్ఞానం సరి అయిన జ్ఞానం కాదు, తాడు జ్ఞానం సరి అయిన జ్ఞానం. ఈ రెండు జ్ఞానాల గురించి నువ్వు మాట్లాడుతున్నావు ఎందుకనే తెలుసా? తాడుందనుకుంటున్నావు లేని తాడు. కొబ్బరి పీచును చూసి, కొబ్బరి పీచు ఏమిటి? కొబ్బరి చెట్టు. కొబ్బరి చెట్టు ఏమిటి? భూమిలో నుంచి వచ్చింది. ఇట్లా చూసుకుంటూ పోతే అది లేదు కదా నిజంగా తాడు అనేది. ఇప్పుడు కొబ్బరి తాడుని చూసారా? ఆ తాడుని ఒక్కొక్క దాన్ని దారం తీసేయండి, కొబ్బరి పీచుని, తాడు ఎక్కడ ఉంటుంది? కొబ్బరి పీచులో ఆ కొబ్బరి దారాలు ఉన్నాయి చూసారా, పీచు దారాలు, అది ఒక్కొక్కటి తీస్తే తాడు అనేది ఉందా? కొబ్బరి తాడు లేదు కదా, లేదు కదా. ఈ చీరలో నుంచి ఒక్కొక్క దారం తీయండి, చీర అనే వస్తువు ఉందా? దారం కాకుండా చీర అనే వస్తుందా? ఆ చొక్కా అనే వస్తువు ఉన్నదా దారం కాకుండా? ఏమండి, చొక్కా ఉన్నదండి అన్నారనుకోండి, దారం నేను తీసుకుంటాను, చొక్కా మీరు వేసుకోండి, దారం నేను తీసుకుంటాను, చొక్కా మీరు వేసుకోండి, వేసుకోగలరా? కనుక చొక్కా అనేటువంటిది, షర్ట్ అనేటువంటిది నిజమా అబద్ధమా? చీర అనేటువంటిది సత్యమా అసత్యమా? అసత్యం. అదేవిధంగా ప్రతి పదార్థం అలా చూసుకుంటూ పోతే, అదే లేనప్పుడు దాని గురించి భ్రమజ్ఞానం ఎక్కడ? ప్రశ్న అసలు దానికి ఆస్కారమే లేదే అంటున్నాడు ఈయన. అది చూడండి, అనిమిత్త అంటే దానికి భ్రమజ్ఞానాన్ని కలగడానికి కావలసినటువంటి కారణమే లేకపోతే అనిమిత్త. అనిమిత్త అంటే ఏమిటి? ఈ భ్రమజ్ఞానం కలగడానికి అసలు చీర అనేటువంటిది సరి అయినదా కాదా అని అనుకోవడానికి, అసలు చీర అనేదే లేకపోతే అనిమిత్త ఇది సత్యం అని ఎట్లా అనిపిస్తుంది నీకు? భ్రమజ్ఞానం ఎట్లా వస్తుంది? తాడే లేకపోతే పాము అనే జ్ఞానం ఎట్లా వస్తుంది? తాడే నిమిత్తం లేకపోతే సర్పం అనే భ్రమజ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? ఆలిచిప్పే లేకపోతే వెండి రూపాయి అనే జ్ఞానం ఎట్లా వస్తుంది నీకు? ఇలా అడుగుతూ చూసుకుంటూ పోవాలి. ఆయన రెండు ఉదాహరణలు చెప్తారు, మిగతా అవన్నీ మనం చూసుకోవాలి. కార్పెట్ అన్నారు, ఏముందండి కార్పెట్ చెప్పండి, కార్పెట్ అనే వస్తువు ఉందా? దారపోగులు తప్ప కార్పెట్ లేదు కదా. కనుక అసలు ఆ వస్తువే లేకపోతే దాని జ్ఞానమే సరైంది కాకపోతే బ్రహ్మజ్ఞానం ఎక్కడుంది అసలు అని అంటారు ఆయన. కథం భవిష్యతి తస్య విపర్యాస, దాని యొక్క విపర్యాసం అంటే ఒక వస్తువు యొక్క మరి ఒక భ్రాంతి. తస్య అంటే ఏమిటి, ఒక వస్తువు ఒక వేరే విధంగా కనపడడం అనే భ్రాంతి ఎక్కడి నుంచి వస్తుంది? ఆ వస్తువే లేకపోతే ఆ వస్తువు భ్రాంతి వస్తుందా? వస్తువే లేకపోతే నిజంగా దాని గురించి భ్రాంతి ఎక్కడి నుంచి వస్తుందన్నాడు. సో భ్రాంతి లేదు, దాని గురించి అది వచ్చినటువంటి దానికి కారణమైనటువంటి వస్తువు నిమిత్తం లేదు, రెండు లేవు పో అన్నాడు. అన్న తర్వాత ఇప్పుడు గౌడపాదాచార్యుల వారు రంగంలోకి దిగుతున్నారు. ఇక్కడ నుంచి 28 నుంచి 46వ కారిక వరకు గౌడపాదాచార్య వారు ఈ ఒక్క శ్లోకంతో యోగాచార్యుని నిషేధిస్తారు. తర్వాత మన టాపిక్కు వస్తారు. కర్మ జన్మ మళ్ళీ 28 చదువుతాం. తస్మాన్న జాయతే చిత్తం, చిత్తదృశ్యం న జాయతే, తస్య పశ్యంతి యే జాతిం, ఖే వై పశ్యంతి తే పదం. ఇక్కడ చిత్తం అంటే మనస్సు అని కాదు, చిత్తం అంటే చైతన్యం, ఎరుక. తెలుగులో మనం ఎరుక అంటాం, కాన్షియస్నెస్ అంటారు ఇంగ్లీష్లో, చైతన్యం అని తెలుసుకునేటటువంటి తత్వం ఎరుక, అవేర్నెస్, కాన్షియస్నెస్. చిత్తం తస్మాత్, ఈ కారణం చేత చిత్తం న జాయతే, చిత్తదృశ్యం న జాయతే. రెండో భాగం తీసుకోండి మొదట ఫస్ట్ లైన్లో. చిత్తదృశ్యం అంటే చైతన్య విషయము, దృశ్యం అంటే చైతన్య విషయం. ఇప్పుడు ఈ క్లిప్ ఉన్నది అని జ్ఞానం, ఈ జ్ఞానం అనేది చైతన్యం, ఈ క్లిప్ అనేది చైతన్యానికి విషయం, ఆ జ్ఞానానికి విషయం. జ్ఞానం అంటే చైతన్యం, సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. సో జ్ఞానం అనేది చైతన్యం, ఆ చైతన్యం అనేది జ్ఞాన రూపంలో. ఇప్పుడు క్లిప్ అనే జ్ఞానం వచ్చిందా లేదా? ఇప్పుడు ఈ క్లిప్ ఏమైంది? చిత్త దృశ్యమైంది, చైతన్య దృశ్యమైంది, ఆబ్జెక్ట్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటారు. ఇది ఆబ్జెక్ట్, ఇది కాన్షియస్నెస్. ఇప్పుడు ఈ క్లిప్ తెలుసుకున్నారా లేదా మీరు? ఇది చిత్త దృశ్యం, క్లిప్ ఏమైంది? ఇప్పుడు చైతన్యానికి దృశ్యమైంది, అందువలనే మీకు క్లిప్ జ్ఞానం వచ్చిందన్నారు. క్లిప్ను చూడంగానే ఏమొచ్చింది మీకు ఇప్పుడు చెప్పండి? క్లిప్ జ్ఞానం, ఆ జ్ఞానం అనేది చైతన్యం, దాన్నే చిత్త దృశ్యం అన్నారు ఆయన. ఆయన భాషలో ఏమర్థమవుతుంది చూడండి, గౌడపాదాచార్య భాషయే వేరు. ఏం భాష మరి ఆ భాష? చిత్త దృశ్యం అంటే క్లిప్పు అని అర్థం. క్లిప్పో పుష్పమో మైకో ఏదైతే చూస్తున్నావన్నీ, ట్యూబ్లైట్ జ్ఞానం, ఫ్యాన్ జ్ఞానం, ఇవన్నీ చిత్త దృశ్యాలు. చైతన్యానికి దృశ్యాలుగా ఉన్నాయి, జ్ఞానానికి దృశ్యాలుగా ఉన్నాయి. చిత్త దృశ్యం న జాయతే, ఇది పుట్టేది కాదు అన్నారు. ఈ చైతన్యం అనేటువంటిది నిజంగా పుట్టదు అంటున్నారు. న జాయతే, చిత్తదృశ్యం అంటే దృశ్యానికి ఏది చైతన్యం ఉన్నదో, దృశ్యం దృశ్యం తెలుసుకోవడానికి చైతన్యం ఉంది కదా, ఇది పుట్టిందా అని అడుగుతున్నారు. యోగాచార్యుడి ప్రకారం అది క్షణికం, అదికి దానికి పుట్టుక ఉన్నది. ఇప్పుడు యోగాచార్యుడు ఈ జ్ఞానాన్ని ఏమంటాడు, ఈ చైతన్యాన్ని తెలుసా, క్షణిక విజ్ఞానం అంటాడు ఆయన యోగాచార్యుడు. ఆయన చెప్పబోయే విషయం ఏమిటో చెప్పనా? మీకు చెప్పిస్తే ముందు తొందరగా అర్థమవుతుంది. ఇప్పుడు ఆయన చెప్పేది ఏంటంటే, యోగాచార్యుడు ఆయన చెప్పేది తప్పని పోతున్నారు గౌడపాదాచార్యులు. ఈ పుష్పం చూశారు కదా, పుష్పం లేదు నిజంగా, పుష్ప జ్ఞానం అనేది మాత్రమే ఉన్నది, ఆ పుష్పం అనుకుంటున్నావు నువ్వు అని చెప్పి అన్నాడు యోగాచార్యుడు. ఇది జ్ఞానమే సత్యం అన్నాడు. అంతవరకు మనం కూడా ఒప్పుకున్నాం ఆయనతో పాటు యోగాచార్యుడితో. ఇప్పుడు వారు చెప్పే దోషం ఏంటో తెలుసా, యోగాచార్యులో ఉన్న దోషం? ఆయన ఏమంటాడంటే, ఈ పుష్పాన్ని చూసిన జ్ఞానం, ఈ గులాబీ చూసిన జ్ఞానం రెండు వేరు వేరు అన్నాడు. ఇప్పుడు ఈ మల్లెపూను చూసిన వాళ్ళు, ఈ గులాబీ చూసిన జ్ఞానం రెండు ఒకరైనా కాదా? ఆయన అట్లా చెప్పలే. ఎవరు? యోగాచార్యుడు. ఈ పుష్పాన్ని చూసినప్పుడు ఉన్న జ్ఞానం, చైతన్యం ఉన్నది చూసారా, ఈ పుష్పాన్ని చూసేసి అది చచ్చిపోయిందిట, అది క్షణికం. ఇప్పుడు గులాబీ పువ్వును చూసినటువంటి చైతన్యం వేరే చైతన్యం, ఎందుకంటే ఆ చైతన్యం చనిపోయింది, ఇది కొత్త చైతన్యం అన్నాడు, కొత్త జ్ఞానం. అంతే కదా, మరి పుష్ప జ్ఞానం కదా, ఇది క్షణికం. ప్రతి జ్ఞానం కూడా క్షణికం ఆయన ప్రకారం, అందుకే ఆయన పేరు క్షణిక విజ్ఞానవాది అంటారు. భర్తను చూసినప్పుడు భర్త జ్ఞానం వచ్చింది మనకు, వెంటనే మన అబ్బాయి వచ్చాడు ఇంట్లోకి, అబ్బాయిని చూసాం, అబ్బాయి జ్ఞానం వచ్చింది. భర్తను చూసిన వచ్చినప్పుడు జ్ఞానం వేరే జ్ఞానం అంట, అది సరిపోయింది, ఆ జ్ఞానం పోయింది, ఆ జ్ఞానం పోయి ఇప్పుడేం జ్ఞానం వచ్చింది మళ్ళీ, పుత్రుడి జ్ఞానం వచ్చింది. కనుక ఈ పుత్రుడి జ్ఞానం వచ్చింది, ఇది వేరే జ్ఞానం, నూతన జ్ఞానం అన్నాడు. ఎందుకంటే ప్రతి జ్ఞానం క్షణికమే, ఒక్క క్షణమే ఉంటుందట, మారుతూ ఉంటుంది అది అన్నాడు. అంటే ఏమిటి, రెండో జ్ఞానం పుడుతున్నది, మొదటి జ్ఞానం ఏమైంది, పోయింది, రెండో జ్ఞానం మళ్ళీ పుట్టింది, అంటే చైతన్యం పుట్టింది అంటాడు. గౌడపాదాచార్య వారు అంటున్నారు, ఓ యోగాచార్య, ఈ జ్ఞానం అనేది పుట్టదు, అదే జ్ఞానం పుష్పాన్ని చూసింది, దీనిని చూసింది, అన్నీ తెలుసుకుంటున్నది, ఒకటే జ్ఞానం అన్నాడు. అది భ్రమాజ్ఞానమో ప్రమాజ్ఞానమో లేకపోవచ్చు, కానీ ఇక్కడ ఉన్న జ్ఞానం అనేటువంటిది ఒక్కటే అంటున్నారు గౌడపాదాచార్య వారు. ఆయన ప్రకారం ఒకటి కాదు, అది క్షణికం. ఒకటో విజ్ఞానం, రెండో విజ్ఞానం, మూడో విజ్ఞానం, నాలుగో విజ్ఞానం, ఎన్ని చూస్తే అన్ని విజ్ఞానాలు మనకు, ఎన్ని చూస్తే అన్ని విజ్ఞానాలు అంటాడు ఆయన. మనం ఏమంటాం, ఎన్నన్ని చూసినా కూడా ఉన్నది ఒకటే విజ్ఞానం. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఇంట్లో వాళ్ళందరినీ చూస్తున్నారు, ఒకే జ్ఞానమా, ఒకే వ్యక్తి, ఒకే చైతన్యం చూస్తున్నదా, అనేక మంది చూస్తున్నారా అంటే మనం అంటాం ఒకే చైతన్యం. ఆయన అంటాడు, నీకు ఒకే చైతన్యంలాగా అనిపిస్తున్నది, అది ఒకే చైతన్యం కాదు అంటాడు యోగాచార్యుడు. ఎందుకుట అంటే ఆయన ఉదాహరణ చెప్తాడు, గంగానది ప్రవాహిస్తున్నది, నువ్వు స్నానం చేస్తున్నావు, ఇది గంగానది అంటావు. అది గంగానది, ఆ నీరు ఉన్నదా అక్కడ నువ్వు స్నానం చేస్తున్నప్పుడు? సరే, అదే నీరు ఉన్నదా? నువ్వు క్రిందటిసారి ఋషికేష్ వెళ్ళావు, గంగా స్నానం చేసావు, ఈ సంవత్సరం వెళ్ళావు, గంగానది వేరే కాదా? ఆ ప్రవాహం నువ్వు స్నానం చేస్తున్నప్పుడు అది వెళ్ళిపోతుంది, ఆ నీరు వెళ్ళిపోతుంది, వేరే నీరు వస్తుంది, అవునా? కనుక నీకు ఒకటిగా కనపడుతుంది, అదే గంగా నది అంటున్నావు. నిజంగా ఆ నది, ఆ నీరు కాదది, అది ప్రవాహంలో ఉండడం వల్ల నీకు తెలియడం లేదు, అది క్రొత్త నీరు అంటాడు ఆయన యోగాచార్యుడు. ఎందుకంటే ఆ గంగానది నువ్వు చూస్తున్నది, ఈ క్షణం చూసింది, అటు పోయింది, తర్వాత మళ్ళీ క్రొత్త నీరు వచ్చింది, మళ్ళీ ఇప్పుడు చూస్తున్న గంగానది వేరు. ఆయన ప్రకారం కరెక్టే కదా ఆయన చెప్తున్న అనిపిస్తుంది మనకు కదా. అయ్యా, నువ్వు చూసే నీరు ఇందాక చూసింది, ఉన్నదా అక్కడ, పోయింది, మైలు దూరం పోయింది, ఇప్పుడు వచ్చిన నీరు క్రొత్తది. కనుక నువ్వు చూస్తున్న గంగానది ఒకటే కాదు, మారుతూ ఉన్నది అన్నాడు. ఈ ఒక ఉదాహరణ చాలదు, ఇంకొక ఉదాహరణ చెప్తా. దీపం వెలిగిస్తాం కదా, మనం ఏమంటాం, దీపం ఒకటే దీపం అంటాం. ఆయన అంటాడు, ఆ దీపం ఒకటి కాదు, ప్రతిసారి అది మారుతూ ఉంటుంది అన్నాడు. ఎక్కడ మారుతున్నదయ్యా, ఒకటే కదా చూస్తున్నానన్నావు. ఒకటిగా చూస్తున్నానని నువ్వు అనుకుంటున్నావు, ఆ మారుతున్నది నీకు కనపడటం లేదు అంటాడు ఆయన. అదెట్లా అంటే, ఎలాగంటే అది మారకుండా ఒకటే అనుకో, దీపం ఒకటే దీపం అయితే, మొదట చూసింది 7 గంటలకు దీపం పెట్టావు, 9 గంటలకు చూసావు, నువ్వేమంటావు, అదే దీపం అంటున్నావు. ఆయన అంటాడు, అది కాదన్నాడు. అదే దీపం అయితే ఆ ప్రమిదలో పోసిన నూనె అంతా అట్లాగే ఉండాలిగా. చూడండి ఆయన బుద్ధి ఎక్కడో. ఆ నూనెను ప్రమిదలో పోసి నూనె అంతా, అదే దీపం అయితే ఆ నూనె అంతా అట్లాగే ఉండాలి కదా, ఆ వేసిన ఒత్తి కూడా అట్లాగే ఉండాలి కదా. 7 గంటలకు పెట్టిన దీపం అలాగే అదే అయితే ఆ ఒత్తి అలాగే ఉండాలి, నూనె అలాగే ఉండాలి. ఉన్నదా? నూనె అంత ఖాళీ అయిందా? ఒత్తి ఎంత అయిపోయిందా? అంటే ఏమిటి అర్థం? ఆ దీపం లేదు, వేరే దీపం వచ్చింది. ప్రతి క్షణం క్షణానికి దీపం మారుతూ ఉన్నది, ఎందుకంటే నూనె అయిపోయింది, ఒత్తి అయిపోయింది. ఇప్పుడు ఆయన చెప్పే ప్రకారం ఇంకొక ఉదాహరణ చెప్పడమా, పోయినసారి మీరు వచ్చారు చూసారా మాండక్య క్లాస్కి, వచ్చారా? ఆ వచ్చిన మీరు, ఇప్పుడు వచ్చిన మీరు వేరు. ఆయన ప్రకారం ఒకే వ్యక్తి కాదు వచ్చేది, మారుతూ ఉన్న తెలియకుండా జ్ఞానం ఆ వ్యక్తి లోపల మారుతూ ఉన్నది నీకు కనపట్టలేదు. ప్రవాహంలో గంగానది ప్రవహిస్తుంటే వేరే అని తెలుస్తున్నదా నీకు? దీపం వెలుగుతూ ఉంటే నూనె అయిపోతూ ఉన్నది, ఆ దీపం ఒకటిగా కనపడుతున్నదా లేదా? నువ్వు కూడా అంతే, మారుతూ ఉన్నావు. రక్తం మారుతూ ఉన్నదా లేదా? సెల్స్ అన్ని మారుతున్నాయా లేదా? మారుతున్నాయా లేదా? ప్రతి క్షణం ఈ కొత్త సెల్స్ వస్తున్నాయా లేదా? కణాలు కణాలు ప్రతి క్షణం చచ్చిపోతూ కొత్త కణాలు వస్తున్నాయా లేదా? అంటే పోయిన వారం వచ్చినప్పుడు నువ్వు ఉన్న కణాలు వేరు, నీ శరీరంలో ఉన్న కణాలు వేరు, ఇప్పుడున్న కణాలు వేరే కాదా? శరీరంలో ఉన్న కణాలు రక్త కణాలండి, పోయిన వారం ఉన్న రక్త కణాలే ఉన్నాయా ఇప్పుడు శరీరంలో? కాదు కదా. అంటే పోయిన వారం ఉన్న రక్త కణాలు ఉన్న వ్యక్తి వేరు, ఈ వారం రక్త కణాలు ఉన్న వ్యక్తి వేరు. ఇది యోగాచార్యుని మతం. చూసారా, ఇప్పుడు గౌడపాదాచార్యుల వారు అంటున్నారు చూడండి, కారిక తస్మాత్ న జాయతే చిత్తం. ఈ యొక్క చైతన్యం అనేటువంటిది, దీనికి పుట్టడం అనేటువంటిది లేదు, అది ఎప్పుడూ ఉంటుంది. చిత్తదృశ్యం న జాయతే, ఈ చైతన్యము పుట్టదు, చైతన్యం చూసేటటువంటి దృశ్యము లేదు, దృశ్యము వస్తువు లేదు, ఈ వస్తువును చూస్తున్న చైతన్యము కూడా పుట్టడం అనేది లేదు. ఈ పుష్పాన్ని చూసినప్పుడు ఒక చైతన్యం, ఈ పుష్పాన్ని చూసినప్పుడు మరొక చైతన్యం. ఎందుకంటే ఇది మల్లె పుష్ప జ్ఞానం, ఇది గులాబీ పుష్ప జ్ఞానం, ఇది క్లిప్ జ్ఞానం. ఎన్ని జ్ఞానాలు పుడుతుంటే ఎన్ని జ్ఞానాలు ఉన్నాయన్నాడు. పుట్టుతున్నదండి, ఒక్కొక్క జ్ఞానానికి ఒక్కొక్క చైతన్యం అన్నాడు గౌడపాదాచార్య వారు. అడుగుతున్నారు పిచ్చివాడా, ఈ జ్ఞానం అంటున్నావు అది ఆలోచన, అది వృత్తి. ఆ వృత్తి వెనకాల ఉన్న చైతన్యం ఒక్కటే. పరీక్షించి పరిశీలించి పరిశోధించి చూసినా కూడా ఆ ఆలోచన వెనకాల ఉన్న వృత్తి సాక్షి చైతన్యం. మల్లెపూను చూస్తున్నాను, మల్లెపూ జ్ఞానం వృత్తి ఆలోచన, ఆ వృత్తి పోయింది. మల్లెపూ జ్ఞానం అనే వృత్తి వెనకాల ఉన్నటువంటి సాక్షి చైతన్యం మారదు, మల్లెపూ జ్ఞానం పోతుంది. కానీ నేను సాక్షి చైతన్యాన్ని మారకుండా గులాబీ పుష్పాన్ని చూస్తున్నాను, అది మారదు. నువ్వు వృత్తి జ్ఞానాన్ని పెట్టుకొని క్షణిక జ్ఞానాన్ని పట్టుకొని అదే చైతన్యం అంటున్నావు, వృత్తి జ్ఞానం కాదు. ఇది వృత్తి జ్ఞానం, పుష్ప జ్ఞానం, గులాబీ జ్ఞానం, ఏ జ్ఞానం వచ్చినా కూడా అవన్నీ మిథ్యే, ఒప్పుకుంటాం. ఆ మిథ్యా జ్ఞానం కూడా వృత్తి జ్ఞానమే, అది క్షణిక జ్ఞానం. వృత్తి జ్ఞానమే క్షణికం, పుష్పం క్షణం ఉంటుంది, క్షణం ఉంటుంది ఆ జ్ఞానం, మళ్ళీ పోయి ఇంకొక జ్ఞానం వస్తుంది. కానీ ఈ జ్ఞానం వెనకాల ఉన్నటువంటి సాక్షి చైతన్యం ఉన్నది చూసావు, నేను నేను నేను. మల్లె పుష్ప జ్ఞానం వచ్చినప్పుడు అది ఒక వృత్తి జ్ఞానం, దాని వెనకాల నేనున్నాను తెలుసుకునేవాడిని, ఆ నేనే ఇది దీన్ని తెలుసుకున్నాను. భార్యాభర్తలు 30 సంవత్సరాలు 50 సంవత్సరాలుగా ఉంటున్నారు, ఆవిడైనా ఆయన చూస్తున్నది వేరే ఆవిడే. క్షణిక క్షణికానికి నేను పోతూ ఉంటే సాక్షి చైతన్యం పోదు, ఆ వృత్తి మారుతూ ఉంటుందే. కానీ వృత్తి జ్ఞానాన్ని పట్టుకొని ఆయన ఏమంటున్నాడు, సాక్షి చైతన్యం అదే అదే చైతన్యం అనుకుంటున్నాడు. మనమేం చెప్తున్నామంటే ఈ వృత్తి జ్ఞానానికి వెనుక మారనటువంటి, మార్పు లేనటువంటి, నిత్యమైనటువంటి సాక్షి చైతన్యం ఉన్నది. అది చైతన్యం అంటే దాని వలన ఈ మనస్సులో వృత్తి ఏర్పడి వృత్తి జ్ఞానం వల్ల వస్తువులను చూస్తున్నామే కానీ ఆ క్షణిక జ్ఞానం అది నిత్యం కాదు, అది అనిత్యం. దాని వెనకాల ఒక నిత్య జ్ఞానం ఉన్నది, అది చైతన్యం బ్రహ్మ. అర్థమైందా? అది క్షణిక జ్ఞానం. కనుక బౌద్ధ మతం ఈ దేశంలో ఉండడానికి వీల్లేదు, నిలవదసలు. వైదిక ధర్మంలో చెప్పినటువంటి, వైదిక శాస్త్రంలో వేదాల్లో చెప్పబడినటువంటి ఇది పరమసత్యం. అది సాక్షి చైతన్యం బ్రహ్మ మారదు, దానికి పుట్టుక లేదు. ఈ వృత్తి జ్ఞానం పుడుతూ ఉంటుంది, ఆ వస్తువు చూసినప్పుడు ఆ వృత్తి జ్ఞానం పుడుతూ ఉంటుంది. కానీ ఆ వృత్తి జ్ఞానాన్ని ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, నా శబ్దం మీకు తెలుస్తుంది, శబ్దం తెలుస్తుంది, మీరేం పొందారు, శబ్ద జ్ఞానాన్ని పొందారు, శబ్ద జ్ఞానాన్ని పొందారు. ఇప్పుడు ఆ జ్ఞానం పోయింది, నేనేం మాట్లాడను, ఇప్పుడు శబ్ద జ్ఞానం లేదు. నిశ్శబ్దాన్ని తెలుసుకున్న వాళ్ళు మీరున్నారా లేదా? ఏం తెలుసుకున్నారు మీరు? అంటే శబ్దాన్ని నిశ్శబ్దాన్ని రెండును తెలుసుకునేవాడు సాక్షి చైతన్యం. శబ్దం అనేటువంటిది వృత్తి జ్ఞానం. నిశ్శబ్దంలో ఏ శబ్ద జ్ఞానం వచ్చింది మీకు? నిశ్శబ్దంలో ఏ శబ్ద జ్ఞానము రాలే. అప్పుడు వృత్తి లేదు. చూసారా? అప్పుడు కూడా నేనున్నానా లేదా, తెలుసుకునేవాడు ఉన్నాడా లేదా? వాడిలో ఏం మార్పు లేదు. శబ్దంలో మార్పు వస్తున్నది, వృత్తిలో మారుతున్నది, వృత్తి జ్ఞానం మారుతుంది, అది అనిత్యం. దాన్ని తెలుసుకునేవాడు నిత్యం. న జాయతే, చిత్తం న జాయతే. తస్మాత్ న జాయతే చిత్తం, చిత్తదృశ్యమపి న జాయతే. ఆ దృశ్యం కూడా పుట్టడం లేదన్నాడు. దీనికి పుట్టుక లేదన్నాం. ఏ దీనికి పుట్టుక లేదు, దేనికి పుట్టుక లేదు. ఇప్పుడు ఈ ప్రపంచం అంతా చిత్త దృశ్యమా కాదా? ఈ ప్రపంచం అంతా కూడా పుట్టింది పుట్టింది అంటున్నారు కదా, ఇది చిత్త దృశ్యమా కాదా? నేను తెలుసుకుంటున్నానా లేదా ఈ ప్రపంచాన్ని? అప్పుడు ఈ ప్రపంచం మొత్తం కూడా గులాబీ పువ్వు చూపించాను, మల్లెపువ్వు చూపించా, నేను పులా ఇవి చూపించకపోతే? మీరేదో చూస్తున్నారు కదా, ఈ జగత్తంతా చూస్తున్నారు కదా. ఇప్పుడు ఈ జగత్తంతా మన ముందు ఉన్నది, పుట్టింది అంటున్నావు కదా, ఇదంతా ఏమిటి? చిత్త దృశ్యం, చైతన్యానికి దృశ్యం. ఈ పుష్పం మీకు చైతన్యానికి దృశ్యమా కాదా? ఇప్పుడు గులాబీ పువ్వు దృశ్యం, ఈ రెండు లేకపోతే? నేనున్నాను కదా, నేను చిత్త దృశ్యమే. మీకు ఈ ప్రపంచం అంతా చిత్త దృశ్యమే. మీ చేతిలో ఉన్న పుస్తకం, మీ చేతిలో ఉన్న పెన్ను, ఈ ప్రపంచం మొత్తం చిత్త దృశ్యమే. ఇదంతా పుట్టిందా? పుట్టింది అనుకుంటున్నారు మీరు? చిత్త దృశ్యం న జాయతే. ప్రపంచం నిజంగా పుట్టలేదు. ప్రపంచం నిజంగా పుట్టలేదు. చిత్తం దృశ్యం న జాయతే, చిత్తం న జాయతే, చిత్త దృశ్యం న జాయతే. జ్ఞానము చైతన్యం పుట్టలేదు, జ్ఞానం చూస్తున్నటువంటి ఈ వస్తువులు పుట్టలేదు, నాయన ఏది పుట్టలేదన్నాడు. మరి ఏమిటయ్యా ఉన్నది అన్నాడు? ఒక్క బ్రహ్మ చైతన్యమే ఉన్నది అన్నారు. తస్యే ఏ జాతిం పశ్యంతి, ఎవరైతే దీనికి జన్మ జాతి అంటే జన్మ ఉన్నదని అనుకుంటారో, ఈ యొక్క క్షణిక విజ్ఞానాన్ని ఆయన చైతన్యంగా తీసుకున్నాడు బౌద్ధుడు. ఎవరైతే ఈ విధంగా ఈ చైతన్యానికి క్షణికం క్షణం పుడుతుందన్నాడు కదా, ఇప్పుడు క్షణం క్షణం పుడుతుందన్నాడు. ఈ బ్రహ్మ వలన ఈ జగత్తు పుట్టింది అని అన్నారు కదా అందరు సిద్ధాంతులందరూ కూడా. ఈ జగత్తంతా నిజంగా పుట్టిందని ఎవరైతే అంటున్నారో, ఈ బ్రహ్మమే దీనికి కారణం అని ఎవరైతే అంటున్నారో, ఈ యొక్క చైతన్యం కూడా పుట్టిందని ఎవరైతే అంటున్నారో, వాళ్ళందరూ కూడా కే వై పశ్యంతి అన్నారు. పక్షి ఆకాశంలో, కే అంటే ఆకాశంలో, పక్షి అడుగు జాడలు కనపడతాయా అండి? ఆకాశంలో పక్షి పొళ్ళింది, దాని అడుగులు కనపడతాయా మీకు? వీళ్ళందరూ ఏమంటున్నారు? మేము చూసాం అడుగులు అంటున్నాడు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ప్రపంచం ఉన్నది, ఈ వస్తువులు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, పదార్థాలు ఉన్నాయి, ఇది తెలుసుకునేవాడు క్షణం క్షణం మారుతూ ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నాడు, ఆత్మ చైతన్యం పుడుతున్నది ప్రతి క్షణం అంటున్నాడు. వీళ్ళందరూ కూడా ఆకాశంలో పక్షి అడుగుల జాడలు చూశాము అన్నట్లే. అతి సాహసికులు వీళ్ళందరూ, సాహసం చేస్తున్నారు. ఆకాశాన్ని వాళ్ళ చేతిలో పట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నట్టు. పట్టుకోగలమా ఆకాశాన్ని చేతిలో? వీళ్ళు అట్లా చేస్తున్నారంటున్నారు గౌడపాదాచార్యుల వారు. ఆకాశాన్ని ఒడిసి పట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు సాహసికులు. లేని ప్రపంచాన్ని నిజంగా ఇది పుట్టింది అని, ఇది ఎక్కడి నుంచి పుట్టిందయ్యా అంటే బ్రహ్మం నుంచి పుట్టిందనో, దేవుడి నుంచి పుట్టిందనో, దేవుడు పుట్టించాడనో ఎన్నెన్నో మాట్లాడుతున్నారు. అసలు ప్రపంచం మిథ్యా, బ్రహ్మ సత్యం, కనుక ఏది పుట్టలేదు నిజంగా, ఆత్మ కూడా పుట్టలేదు. ఇది చెప్పిన తర్వాత ఆకాశంలో అడుగుజాడలు చూసినట్టు పక్షి అడుగుజాడలు. ఈ ప్రపంచం పుట్టింది అని ఎవరైనా అన్నారంటే ఆకాశంలో పక్షి అడుగుజాడలు చూసినట్టే. కేవై పశ్యంతి, చూస్తున్నట్లే అన్నారు. తర్వాత కారిక వచ్చే వారం చూస్తాం. ఇక్కడి నుంచి ఆయన అన్ని గౌడపాదాచార్యుల వారు యోగాచార్యుని పంపించేశాం, బౌద్ధులు వెళ్ళిపోయినారు. ఇంకా ఉన్నారు కదా ఈ కర్మ జన్మ ఇదంతా పుట్టింది కారణం, ఇదంతా సృష్టి ఉందన్నారు. మొత్తాన్ని ఒక్కసారి సారాంశం అంతా వాళ్ళకి చెప్పేసి, నాయన ఉన్నది బ్రహ్మమే అని చెప్పబోతున్నారు. వచ్చే వారం చాలా ముఖ్యమైనటువంటి కారికలు, వేదాంతం యొక్క సారం. వేదాంత సారం. యోగాచరణి పంపించాం, వచ్చే వారం తర్వాత చూస్తాం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిహి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిహి ఓం.